చాలా మందికి మాకు జీవించాలని లేదు, మేము ఎందుకు జీవించాలి, మాకున్నటువంటి పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళు చెప్పుకుంటారు పెద్దవాళ్ళు చెప్పుకోరు, తేడా అంతే. దానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే, అసలు మనం ఎందుకు పుట్టాం, ఏ లక్ష్యంతో పుట్టాం, దేని కొరకు మనం జీవిస్తున్నాం, దేన్ని మనం సాధించాలి, ఇది చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. కానీ ఈనాడు ముఖ్యంగా మీ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి అంటే, డైరెక్ట్గా ఏదైనా ఒక ప్రశ్న మనం అడిగితే ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే, జాబ్ కోసం చేస్తున్నాం. జాబ్ వచ్చిన తర్వాత తింటాం, మంచి బట్టలు కట్టుకుంటాం, తర్వాత సినిమాలకు వెళ్తాం, తర్వాత ఏం చేస్తామని అక్కడ క్వశ్చన్ మార్క్ పడుతోంది. మీకు దగ్గర ఆన్సర్ ఉందా ఉంటే చెప్పండి, అది మీరు సీరియస్ అయిపోక్కర్లే, అక్కర్లేదమ్మా. అదే ఆ ప్రశ్నకు కనుక జవాబు ఉంటే మనిషికి ఎప్పుడు నిరాశ రాదు, నిరాశ అసంభవం, అసలు ఎప్పుడూ రాదు నిరాశ. నిరాశ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల కాదు, పరిస్థితులు నిన్ను ఎటువైపు తీసుకెళ్తున్నాయో తెలియకపోవటం వల్ల. అది ఎప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిన్నప్పటి నుంచి మనకి ఇది చెప్పి ఉంటే మన జీవితాలు వేరే రకంగా ఉండేవి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం మొదటి నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది, అడుగులు వేసి తప్పటడుగులు వేస్తున్నప్పుడు నేర్పవలసినటువంటి విషయం ఇది. కానీ అప్పుడు నేర్పలేదు కనుక నేర్చుకోమంటే ఎవడేం చేస్తాడు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఏంటి మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం ఏంటి అంటే, జీవితానికి దిశ ఏమిటి, అది మన సబ్జెక్టే. అది మీ యొక్క సబ్జెక్టే కాదు, అది ప్రాణి కోటి అందరికీ ఉన్నటువంటి డైరెక్షన్. అదే విత్తనం భూమిలో నాటాం, హాయిగా గాలికి ఎగురుతూ ఆడుతూ పాడుతోంది విత్తనం, పాపం దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాం మనం, చీకట్లో భూమిలో బంధించి పారేశాం. బంధించి పారేసి ఊరుకున్నామా దానికి, ఇంత నీళ్లు పోసాం దాని మీద, ఉక్కిరి బిక్కిరి అయింది అది, అంతే కదా. దాంతో ఊరుకున్నారా, ఇంత నైట్రోజన్, ఇంత అమోనియా, ఇంత ఫాస్ఫేట్, మీరు ఎప్పుడైనా రుచి చూస్తే దాన్ని చేదుగా వగరుగా అసహ్యంగా ఉంటాయి, దాన్ని ఎత్తి మీద పోసాం కదా. దాని తర్వాత ఏం చేసాం, ఎండకి ఎండమన్నాం గది లోపల, అయ్యో పాపం విత్తనం రేపు ఇది మంచి ఫలాలు ఇస్తుంది నాకు, దాన్ని ఏసీ రూమ్లో పెడదామని ఎవడైనా అనుకుంటున్నాడా. మామిడి చెట్టు మరి ఇప్పుడంతా కొత్త ఆవకాయ రుచులు కదా, మరి ఇదంతా ఇంత ఆవకాయలు అవి ఇస్తుంది మనకి, అంచేత ఆ విత్తనాన్ని దాన్ని మనం బయట బాహ్య ప్రపంచంలో నాటకుండా భూమిలో మన ఏసీ రూమ్లో నాటామనుకోండి, ఏమొస్తుంది, కొన్నాళ్ళ తర్వాత కుళ్ళు వాసన ఇస్తుంది కదా. అంచేత బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులకు దానికి ఎక్స్పోజ్ చేయలేదు. మనందరి జీవితాలు జరుగుతున్నది అదే కుటుంబ వ్యవస్థ అనేటటువంటి పేరుతో. బాహ్య జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులకి మనం ఎక్స్పోజ్ కావటం లేదు. గాలికి కానీ వానకి కానీ, అంటే ఎండలో తిరిగేయండి వర్షంలో తడవమని నేను చెప్పటంలే, ఎక్స్పోజర్ లేనందువల్ల ముఖ్యంగా ఏమవుతుంది అంటే, మీరు చదువుకుని డిగ్రీలు అవి వచ్చి బయటకు వచ్చాక ఏం చేయాలి, ఉద్యోగం చేయాలి, మళ్ళా ఏం చేస్తారు, మీరు ఒక పరివారంలో బంధింపబడిపోతారు. ఆ పరివారం యొక్క గంతలు కట్టేసుకుని, ఎవరు ఏ పరివారంలో ఉంటే మగాళ్ళు ఆడవాళ్ళు అనేం లేదు అక్కడ, మీరు అసలు మీ పక్కన ఏం జరుగుతోంది, సమాజంలో ఏం జరుగుతోంది, సృష్టిలో ఏం జరుగుతోంది అనేటటువంటి ప్రశ్నలకి మనం ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉంది అనేటటువంటిది మర్చిపోయాం. ఈ పాయింట్ అర్థమవుతుందా మీకు? మొట్టమొదట ఎక్కడ తప్పు జరిగిందో తెలిస్తే ఆ తప్పును సవరించుకోవడం చాలా సులభం. తప్పు ఎక్కడ జరిగింది అంటే, ప్రపంచంలో మనం ఉద్భవించాం. ప్రపంచం ఎంత విశాలమైనది, అణోరణీయాన్ మాతో మహీయాన్, అతి సూక్ష్మమైనటువంటి పరమాణు నుంచి అతి విశాలమైనటువంటి గెలాక్సీస్ వరకు మన సృష్టి. ఇదంతా మనం అలవాటు చేసుకోవాలి. దానిలో మనము కూడా ఒక భాగము, అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం. ఇంచేత ఈ సృష్టి మొత్తం నువ్వు లేకపోతే ఆగిపోతుంది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మనిషి యొక్కే కాదు, ప్రతి ప్రాణిది. ఆఖరికి ఒక హైడ్రోజన్ పరమాణువు లేదనుకోండి, ఒకే ఒక హైడ్రోజన్ పరమాణువు మీ సృష్టిలోంచి తీసేయండి, సృష్టి ఉండదు. కానీ సృష్టిలోంచి ఒక హైడ్రోజన్ పరమాణువుని కూడా నువ్వు తీసివేయలేవు. సైన్స్ స్టూడెంట్ కదా, ఏంటలా ఎలా నేను అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను? హైడ్రోజన్ పరమాణువుని నువ్వు సృష్టిలోంచి తీసివేయలేవు, పదార్థాన్ని కదా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫండమెంటల్ గా మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంచేత ఎవడో మన బుర్రలోకి ఎక్కించేశాడు, ఆత్మ ఒకటే అజరము అవ్యయము అవినాశి అని ఆవిడ చెప్పాడు. హైడ్రోజన్ కూడా అవ్యయము అవినాశి అజరామరమే. ఏమవుతుంది? రూపం మారుతుంది, దాని రూపం మారుతుంది. అంచేత నువ్వు నేను చచ్చిపోతాను, ఈ కుటుంబం ఈ పరిస్థితులు నాకు అక్కర్లేదు, ఇంకో రూపంలో ఆ బాధలు వస్తాయి నీకు. బాధల నుంచి నువ్వేం తప్పించుకోలేవు. విత్తనం అనుకుంటుందనుకో, ఈ పొలంలో నేను ఉండకూడదు, నేను పక్కవాడి పొలంలోకి వెళ్తానని పక్కవాడి పొలంలోకి వెళ్తే అక్కడ అదే అర్థమైందా చెప్తాను, ఉదాహరణ దేని చెప్తున్నాను. అంచేత పారిపోవటం అనేటటువంటి లక్షణాన్ని మళ్ళీ మనం మానుకోవాలి. రెండు, ఒకటి ఎక్కడ ఉన్నాము అక్కడ మనం ఏం చేయాలో మనకి ప్రస్తుతం తెలియదు, అంచేత గందరగోళం. ఆ సూత్రాలలాగా చెప్పినటువంటి పాయింట్స్ ని మీరు డిస్కస్ చేసుకోవాలి తర్వాత. ఫస్ట్ సూత్రం ఏంటి అంటే, అది పిల్లలకే కాదు అందరికీ, ఏ వయసులో ఉన్నవాడైనా ఇంకో క్షణంలో చచ్చిపోతాను అనుకున్న వాడికి కూడా అది అవసరం. ఎందుకంటే ఆ క్షణంలో వాడు చేయవలసింది చేసేస్తే ఆ క్షణంలో, ఆ తర్వాత అది కంటిన్యూ అయిపోతుంది. కంప్యూటర్ అందుకు ఉపయోగపడుతుంది. క్లోజ్ డౌన్ చేస్తున్నప్పుడు నువ్వు లాస్ట్ కమాండ్ ఏమిస్తావో, తర్వాత ఓపెన్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఆ లాస్ట్ కమాండే వస్తుంది. అంతవరకు నువ్వు జీవితంలో ఏం చేశావో చేయొచ్చు, జీవితాన్ని పరమ చెత్తగా జీవించి ఉండొచ్చు, కానీ లాస్ట్ కమాండ్ నానా గందరగోళం చేసేస్తాం. దాని తర్వాత కంప్యూటర్ ఏమడుగుతుంది? దీన్ని దాచమంటావా అని అడుగుతుంది, అంతేగా షుడ్ ఐ సేవ్ ఇట్ అని. సేవ్ చేస్తే ఏమవుతుంది? ఆ చెత్త అంతా మనతో పాటు వస్తుంది. సేవ్ చేయకపోతే మళ్ళా క్లీన్ స్లేట్ స్టార్ట్ అవుతుంది. ఇది అర్థమవుతుంది కదా, ఈ పాయింట్ అర్థమైందా? అంచేత మూడు విషయాలు మనం ముందు గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడ మనం ఉన్నామో, దేశకాల పరిస్థితులు, ఈరోజు ఇక్కడ ఉన్నాం, ఇంకో గంటలో ఇంకో చోటు ఉంటాం, ఇంకో గంటలో ఇంకో చోటు ఉంటాం, అలాగా రకరకాల పరిస్థితులు మనకి మారుతూ ఉంటాయి. మారిన పరిస్థితులకి మీరు యాక్టివ్ అవ్వాలి. మనం చేసేటటువంటి చాలా తప్పు ఏంటి అంటే, ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో మీరు జాయిన్ అవుతారు, ఒక సంవత్సరం తర్వాత ఆ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కి పరీక్ష రాస్తారు. ఈ మార్పు క్రమక్రమంగా వచ్చింది, ఒక జంపులో రాలేదు. మొదటి రోజు చదివారు, రెండో రోజు చదివారు, మూడో రోజు చదివారు, నాలుగో రోజు చదివారు, ఐదో రోజు చదివారు, 365 డేస్ చదివారు. సెలవులు ఉన్నాయి కదా, సెలవుల్లో కూడా మీరు స్టూడెంటేగా చదువుకునేవాడు సెలవుల్లో కూడా చదువుకుంటాడు. సెలవులు ఇచ్చినప్పుడు చదవకపోతే పరీక్షలప్పుడు ఏమనిపిస్తుంది? డ్రాప్ అయిపోదాం అనిపిస్తుంది. ఇంచేత చదవలేదు కనుక జీవితాన్ని మనం చదవటం నేర్చుకోలేదు. రెండోది, మీరు పాయింట్ వైజ్ గా రాసుకుంటూ ఉండండి, ఇది మనం జీవితాన్ని చదవటం నేర్చుకోలేదు. చాలా బాగా ఉంది ఒక సినిమా, అరవన్లో ఉంది. అంటే ఇక్కడ మీకు అరవం వచ్చిందేమో నాకు తెలియదు, నాకు అరవన్ రాదు. చాలా మంచి సినిమా చూశాను, ఏమర్థమవుతుంది? అలాగే జీవితాన్ని చదవటం రాదు అంటే ఏం నేర్చుకోవాలి మనం? జీవితాన్ని చదవటం నేర్చుకోవాలి. ఎలా చదువుతారు జీవితాన్ని? జీవితాన్ని ఎలా చదువుతాం అది మనం నేర్చుకోవాలి ఇప్పుడు. కానీ జీవితాన్ని మనం చదవటం నేర్చుకోవటానికి మనం చేయవలసినటువంటి పరిస్థితులు ఏమిటి? జీవితాన్ని చదివేటటువంటి భాష మనకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పగలరా మీరు? హౌ కెన్ యూ రీడ్ లైఫ్? ఒకసారి నిప్పులో ఒకడు చేపెట్టాడు, కరెక్టే, అబ్జర్వింగ్ నేచరే. ఒకసారి ఒకడు నిప్పులో చేపెట్టాడు కాలుదవడికి, కాలుతుందా? కాలుతుంది. రెండో రోజు కూడా వాడు నిప్పులో చేపెట్టాడు అనుకోండి, ఏమంటావాడు? మూడో రోజు పెడితే, ఐదో రోజు పెడితే, జీవితం అంతా అదే తప్పు చేస్తే ఏమన్నా వాడిని? పరమ 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 అనే అనాలి కదా. మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులు చూద్దాం. మనం పరమ మూర్ఖులం, తెలియని వాళ్ళం అర్థమవుతుంది. అంతేగాని పరమ టు ద ఇన్ఫినిటీ మ్యాథమెటిక్స్ చాలాలో పెడితే ఏంటి మనం చేసేటటువంటి మూర్ఖత్వం? మొట్టమొదటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కానీ ఒకే క్లాసులో వినేసి నిర్ణయాలకు వచ్చేయకండి. ఒకే క్లాసులో నేను మీకు మొత్తం చెప్పేయగలిగితే బాగానే ఉంటుంది, కానీ పార్ట్ బై పార్టే కదా వెళ్తుంది. అంచేత మానవ జాతి చేస్తున్నటువంటి పరమ మూర్ఖత్వం ఏంటి అంటే, ఏది శాశ్వతము కాదో దానిని శాశ్వతంగా నేను ఆనందించాలి అనుకోవటం. మానవుడు చేస్తున్నటువంటి పరమ మూర్ఖత్వం అది. ఎక్కడ తప్పు చేస్తున్నాం మనం? ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాం మనం? ఒకసారి నేను ఇటార్సీ స్టేషన్ లో దిగాను. నేను ఇటార్సీ స్టేషన్ మధ్యప్రదేశ్లో ఈ ఆంధ్ర నుంచి కాశీకి వెళ్తున్నప్పుడు అక్కడ హాల్ట్ అవుతుంది. ఒకసారి ఒక రోజు ఉండిపోవాల్సి వస్తుంది. ట్రైన్ కనెక్షన్ ద్వారా ఎప్పుడైతే దొరుకుతున్నాయి, 60-70 అంగా చెప్తున్నాను నేను. దిగాం, రైల్వే స్ట్రైక్ అన్నారు. జార్జ్ ఫెర్నాండెస్ దేరో నాకు ఇప్పుడు గుర్తులేదు, అది 18 రోజులు 8 రోజులు చేశారు వాళ్ళు. సరే, రైల్వే స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళు. ఇటార్సీ స్టేషన్లో దిగాను, నేను ఒక్కడే ఉన్నా అక్కడ. హలో దామ్మ, వచ్చాయి లోపలికి వచ్చేసి ఒకసారి ఓ ముఠిగా మట్టేస్తే సరిపోతుంది. సర్జరీ పద 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 మీరు ఆయుధాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఎందుకు? గుడ్ లక్. ఇటార్సీ స్టేషన్ దిగాను, బయట హోటల్కి వెళ్ళాను, తిన్నాను. ట్రైన్స్ లేవు. సరే, 18 రోజుల పాటు స్ట్రైక్ జరుగుతుంది అనుకోం కదా, అదే ఉంది. ఒక రోజు, 2 రోజులు, 3 రోజుల్లో వస్తా. ఇంకో గంటలో వస్తుందండి, ఇంకో 5 గంటల్లో వస్తుందండి, ఇంకో 12 గంటల్లో వస్తుందండి వాళ్ళు చెప్తున్నారు. సరే, కాలం గడుస్తుంది. ఈ లోపల అక్కడ మంచి సైట్ బేరానికి పెట్టాడు వాళ్ళు, చాలా అందంగా ఉంది చూసి నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను అక్కడ 2-3 రోజుల నుంచి తిరుగుతున్నా అక్కడ అక్కడ. వాడు అది కొంటానికి వచ్చానేమో అనుకున్నాడు. ఇది కొంటారా అన్నాడు. ఎంత అన్నా నేను ఊరుకోవచ్చుగా, ఎంత అన్నాను. సరే, ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు ఇప్పుడు. అప్పుడు 2000-3000 ఆ సైట్ చాలా పెద్ద సైట్, 2000-3000 చెప్పాడు. అప్పుడు రేట్లు అలా ఉండేవి అక్కడ, లేకపోతే ఇప్పుడు అక్కడ అలా ఉన్నాయో మరి చూసుకోండి మీరు ఛాన్స్. అంతే, 5-6 వేలు కూడా కాదు, అది చాలా తక్కువే. కరెక్ట్గా గుర్తులేదు కానీ నేను ఉండగా ఆస్తగా ఉన్నా తోచక సరే తీసుకోండి అన్నాడు వాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయమంటారు? నన్ను కొనేసేయమంటారా? అది కొనకూడదు కదా. మరి జీవితంలో మనం చేసే పిచ్చి పనులు అలాంటివి ఎన్ని ఉన్నాయి? అలాంటి పిచ్చి పనులయ్యా మనం అందరం చేసేది. కానీ ఇటాసి స్టేషన్లో దిగాను, మంచి హోటల్లో దిగొచ్చు కదా, ఏసీ రూమ్లో దిగొచ్చు. కానీ ఆ ఏసీ రూమ్, ఆ హోటల్ నాది అనుకుంటే మరి ఆ మూర్ఖత్వం మనం చేస్తున్నాం లేదా? మరి అలాంటి మూర్ఖత్వాలు ఎందుకు చేస్తున్నాం మనం లైఫ్లో? అందుచేత మనకి ఏం బిరుదు ఇవ్వాలి కదా, ముందు అది అర్థమవ్వాలి. అది అర్థమైతే చాలు. అది కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే ఎక్కడ ప్రమాదం వస్తుందేమో అని సమాజం అన్ని చాలా అడ్డుతో వెళ్తుంది కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ దీనివల్ల మీ సామాజిక జీవితం ఏం నాశనం అయిపోదు. మీరు చాలా జాగ్రత్త, మీరు ఇంకా ఎక్కువ ఆనందంగా జీవించగలరు. ఏంటి, మనం ఆ మూర్ఖత్వం నుంచి బయటపడాలి. మొట్టమొదట జీవితంలో మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఏది శాశ్వతము కాదు. మరి ఏది శాశ్వతం? మీరు నేర్చుకునేటటువంటి జ్ఞానం శాశ్వతం. నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు, నువ్వు బీఈడీ చదువుతున్నావు, నువ్వు కామర్స్ సైన్స్ సివిక్స్ చదివావు, మీరు రకరకాలైనటువంటి చదువులు చదివారు, అది మాత్రం మీదే. అది దాన్ని ఎవడు మీ దగ్గర నుంచి లాక్కోవాలన్నా లాక్కోలేడు. బై ఛాన్స్ నువ్వు ఇంకోళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతున్నది? ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అంతే, ఏది శాశ్వతం? జ్ఞానం శాశ్వతం. జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు శాశ్వతం కాదు. ఏ స్కూల్లో నువ్వు చదువుతున్నావో ఆ స్కూల్లో డెస్క్ మీద నీ పేరు రాసుకుంటావు. చాలామంది రాసుకుంటారు, నీట్గా చెక్కుతారు కూడా, ఏమీ తప్పు లేదు చెక్కటంలో. కానీ పరీక్షలు అయిపోయిన ఆ డెస్క్ని ఇంటికి తీసుకెళ్ళిపోతానంటాం తప్పు. చెక్కుకో, నువ్వు ఉన్నంత వరకు అది నీదే, కాదనే అంటలే. ప్లస్ ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందనుకోండి, ఇల్లు కడతారు, ముఖ్యంగా ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఈ నాగార్జున డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ అది కట్టినప్పుడు ఇంజనీర్స్కి వాళ్ళకి అసలు క్వార్టర్సే కట్టేశారు. ఎందుకు క్వార్టర్స్ కట్టేశారు? ఇంకంటే అది చీపరే. ఆ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి పట్టే టైము, దానికి గవర్నమెంట్ వాళ్ళని ఒక హోటల్లోనో ఎక్కడో పెట్టి మీరు తిండి తినండి అంటాం బదులు వాళ్ళకి ఇల్లు కట్టించేసి ఇచ్చేసి ఇదయ్యా మీ క్వార్టర్స్, అలా మీరు ఇల్లు కట్టుకోవచ్చు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనం ఈ జీవితం ఇక్కడ గమనిస్తున్నా కనుక ఇల్లు కట్టుకోండి, కానీ ఆ ఇల్లు మీది కాదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయిపోగానే అక్కడ ఉన్న ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేశారు ఆ క్వార్టర్స్ ని, నాకు తెలుసు అది ఏం చేశారో, వదిలేసి ఉంటారు గ్యారంటీగా, అది నాది అనలేదు. కానీ అక్కడ ఉన్నంత వరకు అది మొదట ఆ తేడా గుర్తించండి మీ జీవితాలలో. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, ఏ బంధాలు శాశ్వతమైనటువంటివి ఏ బంధాలు అశాశ్వతమైనటువంటివి. కానీ మనకి డిగ్రీ ఏమించుకున్నాం ఇప్పుడిప్పుడే మనం, పరమా టు ది పవర్ ఇన్ఫినిటీ పర 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 మా మూర్ఖులం కనుక మళ్ళీ ఒప్పించి పనిచేస్తాం. ఎప్పుడైతే ఇది చెప్పామో అయితే బంధాలే వద్దంటాం. అది ఇంకా ప్రమాదం. అది అప్పుడు వీడు మూర్ఖుడే కాదు, వీడు మూర్ఖ స్క్వేర్ పర 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 అనాలి. బంధాలు అవసరమే, ప్రతి చోట బంధాలు అవసరమే. స్నేహం ఉంది దీనికి బంధాల యొక్క తీవ్రత, బంధాల యొక్క క్షణభంగురత్వము మనకి రైల్వే ప్రయాణంలో బాగా తెలుస్తాయి. ముఖ్యంగా 3 రోజులు ప్రయాణం చేసేటప్పుడు భలే తెలుస్తాయి బంధాల యొక్క తీవ్రత. మీరేం వెళ్ళకండి దిక్కండి, మేము తీసుకొచ్చేస్తా ఉంటాం పెద్దవాళ్ళని. ఇంట్లో పెద్దవాళ్ళని మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించేస్తాం, అది వేరే విషయం. పంపించాల్సిందేమో కూడా, కారణాలు నాకు తెలియవు. కానీ రైల్వే ప్లాట్ఫామ్ మీద భలే ఆప్యాయతలు పుట్టుకొస్తాయి ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద. మీరు కూర్చోండి తాతగారు, మీరు కూర్చోండి. ఆ తాతగారికి కోపం వస్తుంది, దెబ్బ తాతగారు అంటావా, దెబ్బ ఎప్పుడో ఇక్కడ చిన్నవాడిని నేను జుట్టేదో నడిచిపోయింది కానీ సరే వాళ్ళ బాధలు వాళ్ళవి బరకెద్దు కదా. ఆప్యాయతలు దిగుతాయి, నడుస్తున్న ట్రైన్ నుంచి సర్కస్ ఫీట్లు చేస్తాం, వాళ్ళ కోసం అన్ని తీసుకొస్తాం కదా. సరే సర్దుకుంటాం, మీరు పడుకోండి అంటే మీరు పడుకోండి అంటాం. సరే చివరికి అందరూ పడుకుంటారు, అది వేరే విషయం. ఎలాగో అలా సర్దుకుని దిగబోతారు. దిగిపోతున్నప్పుడు అడ్రస్లు ఇచ్చి పుచ్చుకుంటారు. నేను చేశాను అని చెప్పి అంత స్పష్టంగా చెప్పగలుగుతాయి, కానీ ఆ అడ్రస్కి ఇంతవరకు ఉత్తరం రాయలే నేను, నాకు వాళ్ళెవరు ఉత్తరాలు రాయలే ఇంతవరకు చాలా ప్రయాణాలు నడిచేశాను. కానీ ఆ ఆప్యాయత ఆత్మీయత లేకపోతే రైల్వే ప్రయాణం మీకు ఎలా ఉండేది? ఎప్పుడో మాట్లాడు పక్కవాడిని చూశానుకో, కోపంగా చూశాడు అనుకోండి, ఏమి మాట్లాడకుండా మౌనంగా ఎలా ఉంటుంది? అంచేత బంధాలు ఉంచుకోవచ్చు, కానీ ఆ బంధాలు ప్రయాణంలో ఉన్నంత వరకే, శాశ్వతమైనవి కాదు. కానీ ఆ బంధాల యొక్క మాధుర్యాన్ని చవిచూడకూడదని ఎవడన్నాడు? ఇది 2వ పరమపరమ మూర్ఖత్వం మనం చేస్తాం. భారతీయ ఆధ్యాత్మికతలో భారతీయ జీవన స్రవంతిలో ఈ 2 మూర్ఖత్వాలు జరిగాయి. ఒకటేంటి, ఇదే శాశ్వతం అనుకుని నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది గ్యారంటీగా శాశ్వతం కాదు. అది ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు అది నాశనం అవుతుంది. ఒకటి కొన్ని క్షణాల్లో నాశనం అవచ్చు, కొన్ని కొన్ని రోజుల్లో నాశనం అవచ్చు, కొన్ని సంవత్సరాల తరబడి నాశనం కావచ్చు, కానీ నాశనం గ్యారంటీగా అవుతుంది. అది ఒక తప్పు అవుతుంది. 2వ తప్పు ఏంటి, ఎలాగో నాశనం అవుతుంది కనుక వదిలేద్దాం. ఈ 2 తప్పులు మీరు చేయకండి మొట్టమొదట. ఇది మనం ప్రకృతిలో నేర్చుకోవాల్సింది. దీనికి మీరు ఫిలాసఫీ అనే పేరు పెట్టుకోకలేదు, సింపుల్ కామన్ సెన్స్. దీన్ని పెద్ద ఫిలాసఫీ అనే పేరుతో చదివితే మీరు చాలా గందరగోళం పడతారు. ఇది ఫిలాసఫీ ఏం కాదు, ఇది సింపుల్ కామన్ సెన్స్. అంచేత మీ ప్రకృతిని చదవటానికి, జీవితంలో మీరున్నటువంటి పరిస్థితులను చదవటానికి మీరు 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, ఏది శాశ్వతం కాదు. అంటే ఏంటి, సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు. అంచేత ఇప్పుడు దుఃఖంలో ఉన్నావు నువ్వు, అంచేత గ్యారంటీగా సుఖాలు వస్తాయి. ఎంత ఎక్కువ దుఃఖం ఉంటే ఖచ్చితంగా అంత ఎక్కువ సుఖం ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను కనుక, ఇరుకు జోడు కదా మా స్నేహితుడిది ముల్లా నసరుద్దీన్, వీళ్ళకి తెలియదుగా. అంచేత ముల్లా నసరుద్దీన్ అని ఆ పేరు, అతను ముల్లా నసరుద్దీన్ కాదు ఇంకో పేరు, కానీ ముల్లా నసరుద్దీన్లో ఈ కథ కూడా ఉంది. ఆ కథ అతనికి బాగా సూట్ అవుతుంది. నేను ఢిల్లీలో దిగాల్సి వస్తుంది హరిద్వార్కి గురువుగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు, సాధారణంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. సరే ఒకసారి వెళ్ళినప్పుడు చాలా ఇలా కష్టంగా ఉన్నాను అనిపిస్తే, అలా కష్టంగా ఉన్నాను, ఇలా బాధలో ఉన్నాను, అలా బాధలో ఉన్నాను, చా అసలు నాకు నిష్కృతి లేదు, ఎప్పుడు అలాగే ఉంటుంది నా జీవితం అన్నాడు. సరే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సరే నేను పడుకున్నా. అప్పుడు నాకు అప్పుడు అద్భుతమైన బిరుదు ఉండేది నాకు, ఆంధ్ర కుంభకర్ణ అని.
అంచేత ఎలా పడుకున్నానో మీకు తెలుసుకోవచ్చు కదా. అందుకు ఇప్పుడు అభివృద్ధికి నేను అర్హుణ్ణి కాదనుకోండి. అప్పుడు పడుకున్నా, సాయంత్రం వచ్చాడు. సాయంత్రం వచ్చాక జోడులోంచి బట్టలు అవి తీసి ఉఫ్ అని కూర్చున్నాడు. సరే జోడు విప్పుకున్నాడు. చూసావు రామకృష్ణ కాళ్ళు ఎలా అయిపోయిందో, జోడు ఇరుకు, ఆ ఇరుకు జోడు మొత్తం ఇలాగ ముద్దలాగా అయిపోయింది. అక్కడ తల్ల పడిపోయింది. అందరూ అక్కడ ఎండలు చాలా ఎక్కువ, నేను ఎండాకాలంలోనే వెళ్ళేవాడిని. వాడు మేజోడు ఇచ్చేవాడు, ఇంతలా మేజోడు, మిలిటరీ మేజోడు. నాకు ఆవిడ ఇచ్చి ఉంటాడు వాడికి, ఆ క్యాన్వాస్ కలర్ ఉండే చూసావా, అది వేసాడు. ఊహించుకోండి, అంటే కాలు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇరుకు దాంట్లో బయట పెట్టా అమ్మాయ అన్నాడు. ఎంత ఆనందం ఫీల్ అయ్యాడు. సరే నేను అది గమనించలే ఆనందాన్ని, పద అన్నాను. సరే వెళ్ళాం, కన్నడ సర్కస్కి వెళ్ళాం. జోడు షాప్కి వెళ్తూ ఉంటే, ఏంటి రామకృష్ణ ఇప్పుడు జోడు కొనుక్కోవటానికి ఎందుకు, నీ జోడు నాకు కాదయ్యా, నీకు అంత ఇరుకైనటువంటి జోడులో ఎలా బతుకుతున్నావయ్యా అన్నాడు. వాడికి కోపం వచ్చింది ఆ రోజు. అసలు ఆ రోజు నన్ను ఎందుకు వాడు చంపేయలేదో అనిపించింది. అంత వాడి గొళ్ళు మందింది, ఈ సుఖం కూడా నాకు ఉండనివ్వా. వాడన్న ప్రశ్న అది, నాకేం అర్థం కాలే. కానీ వాడు కోపం వచ్చిందని అర్థమైంది కదా, కోపం వచ్చిందని అర్థమైపోయింది. ఇంటికి వచ్చేసాం. అప్పుడు చెప్పాడు వాడు, చూడు నాకు అన్ని కష్టాలే బాబు, ఇది ఒక్కటే సుఖం ఏంటి అంటే, పొద్దున్న ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇరుకు కాళ్ళలో జోడు పెట్టి వెళ్తా, సాయంత్రం నేను జోడు ఇప్పినప్పుడు అది బ్రహ్మ ఆనందం, ఆ ఆనందం కూడా లేకుండా చేస్తావా నువ్వు. ఇది ఇంకో మూర్ఖత్వం అంది. ఏది ఆనందం కాదో అది ఆనందం ఇస్తుంది అని భ్రమపడటం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందుకే ఎప్పుడు కూడా పెళ్ళి అయిపోయాక శుభమని ఆపేస్తాడు డైరెక్టర్. ఎందుకు? అసలు కష్టాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. మీరు చూశారో లేదో సినిమాల్లో లాస్ట్ సీన్, గ్రూప్ సీన్, గ్రూప్ సీన్ వచ్చిందంటే సినిమా అయిపోయిందని. ఇప్పుడు ఎందుకో రావటం లేదు అది. ఎందుకు? అప్పుడే గ్రూప్, ఆ తర్వాత ఇంక గ్రూప్స్ ఉండవు. కలిసి ఉండటం అనేది ప్రశ్నే రాదు. అంటే ఏంటి ఇప్పుడు ఇంకో పాయింట్ నేను చెప్తాను మీకు, మీకు కష్టాలు కానీ సుఖాలు కానీ ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఆ సుఖం మీకు ఏదో, ఖచ్చితంగా ఆ దుఃఖం ఏదో సుఖానికి దారితీస్తుంది. వాడు ఇరుకు జోడు నుంచి కాలు తీశాడు, ఏమైంది? కొత్త సుఖం ఏమీ రాకపోయినా కష్టాలు పోవటమే పెద్ద సుఖం మీకు. ఫస్ట్ పాయింట్. కానీ ప్రకృతిలో ప్రతిదానికి దానికి కావలసినటువంటి రెమ్యూనరేషన్ ఉంటుంది. మనిషి ఒక్కడే బ్యారెన్ చేస్తాడు, ప్రకృతి బ్యారెన్ చేయదు. నువ్వు ఏమి నాటావో ఖచ్చితంగా అదే మీకు వస్తుంది. ప్రకృతిలో నువ్వు ఏది నాటావో ఖచ్చితంగా అదే వస్తుంది. నువ్వు మామిడి చెట్టు నాటావు, ఖచ్చితంగా మామిడి పళ్ళే వస్తాయి. వేప చెట్టు ఏదో నాటావు, కాస్త పెరిగి పెద్దదయ్యాక బేరం మొదలెడదాం, వద్దులే బాబు నాకు చేదు అక్కర్లేదు, నాకు మామిడి పళ్ళే కావాలి అని. అప్పుడు ఏం చేయాలి మీరు? వేప చెట్టుని మీరు ఎంత బతిమాలుకున్నా మామిడి పళ్ళు రావు. ఏం చేయాలి అప్పుడు? మళ్ళీ వేప చెట్టు తీసేసైనా, లేకపోతే వేప చెట్టు పక్కనే మీకు కావాల్సినటువంటి మామిడి చెట్టు నాటుకోవాలి. నాటాక ఎన్ని రోజుల్లో వస్తుంది మళ్ళా పళ్ళు? మళ్ళా ఆ కామన్ సెన్స్ ఉండాలి. మీరు నాటినటువంటి వృక్షము ఏ కోవకి చెందింది? తక్షణమే ఫలం ఇచ్చేదిగా, హైబ్రిడ్ వెరైటీయా, లాంగ్ షార్ట్? ఇప్పుడు ఎంట్రన్స్లు ఉన్నాయి కదా, లాంగ్ టర్మ్ కోచింగ్లో చేరాను అనుకో, నాకు వారం రోజుల్లో నేర్పేయంటే నేర్పడేవాడు. షార్ట్ టర్మ్లో చేరామనుకో, వాడు వారం రోజుల్లో నేర్పిస్తాడు. మీకెంత అర్థమైంది అని అడగండి. మళ్ళా వాడి పని వాడు చేసేసుకుంటాడు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, రకరకాల టర్మ్స్ ఉన్నాయి కదా. అంచేత తర్వాత పాయింట్ నేర్చుకోండి. కొన్ని పాయింట్స్ నేర్చుకుంటున్నప్పుడు ఏమేమి చెప్పానో గుర్తుంచుకోండి. మీ లైఫ్ పర్పస్ డిసైడ్ చేసుకోవటానికి ముందు మీరు డిసైడ్ చేసుకునేటటువంటి పర్పస్ అశాశ్వతమైన. అయ్యో ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఓ టాటా. అయ్యో ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఓ టాటా ఎంపైర్. అది అదో కింగ్డమ్. అది తరతరాలుగా అది కంటిన్యూ అవుతుంది. అదే అశాశ్వతమే కావచ్చు కాక, కానీ ఈ జాబ్స్ కంటే శాశ్వతం కదా. అంచేత మీ దృష్టి ఎట్ వెళ్ళాలి? తెలివైన వాళ్ళు అయితే మీ దృష్టి ఎట్ వెళ్ళాలి? జాబ్ వైపు వెళ్ళాలా, టాటా బిర్లా ఎంపైర్ వైపు వెళ్ళాలా? అంతే కదా, మీకు వస్తుంది, వీళ్ళకి రావటంలే. అర్థమైందా? ఆలోచించుకోండి, చర్చించుకోండి. మీరేం, నేను చెప్పిన దానికి తర్వాత గ్యాప్ ఇచ్చి డిస్కస్ చేద్దాం. నేను చెప్పింది మీరు ఒప్పేసుకోకర్లే. అసలు మీరు నన్ను మార్చేయగలిగితే నేను చాలా ఆనందిస్తా. ఇది నాకు దూరం కొడుతుంది ఇదంతా. అసలు నేను మిమ్మల్ని చేయగలిగితే చూద్దాం. అంచేత అశాశ్వతమైనటువంటివి మనకు వద్దు. అశాశ్వతమైనటువంటి వాటిలో ఉన్నట్టుగా కూడా సంబంధ బాంధవాల యొక్క ప్రీతి మనం పోగొట్టుకోవద్దు. తర్వాత ఏం చెప్పాము, మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడున్నాము అవి సుఖమైనా దుఃఖమైనా మారుతూ ఉంటాయి. నిరంతరం మీరు సుఖంలో ఉండలేరు, నిరంతరం మీరు దుఃఖంలో ఉండలేరు. ఖచ్చితంగా వాటికి ఎండ్ ఉంటుంది. ఎప్పుడు ఎండ్ మాస్టారు, సుఖము దుఃఖము మీరు కనుక కాస్త జాగ్రత్తగా చూసుకుంటే సమానంగా వస్తాయి సమపాళ్లలో. సుఖంగా ఉన్నప్పుడు మనం కాలాన్ని గమనించాం, దుఃఖంగా ఉన్న ప్రతి క్షణము కూడా మనకి అంచేత అది చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది. కానీ నిత్య జీవితంలో కనుక మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు చూస్తే కష్టకాలమే చాలా తక్కువ ఉంటుంది, మీరు సుఖపడినటువంటి కాలమే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇరుకు జోడులో కాలు పెట్టిన కాలం తక్కువ, జోడు బయట కాలు పెట్టినటువంటి కాలము చాలా ఎక్కువ. ఇది మనకు అర్థమైన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను, మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి లక్ష్యాలు దీనిని మనసులో పెట్టుకుని నిర్ణయించుకోండి. ఇది అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మనం హాఫ్ ఎన్ అవర్ ఈ డిస్కషన్కి ఇస్తాం. ఇప్పుడు మీరు డిస్కస్ చేసుకోవాలి, మీరు మీ ఉద్దేశాలు ఏంటి. ఇంచేదంటే మీకు స్పష్టమైనటువంటి ఉద్దేశం లేనటువంటి వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇవ్వలేడు. మీకు గైడెన్స్ ఎప్పుడు ఇవ్వగలమంటే మీరు ఏం సాధించాలని కోరుకుంటున్నారు. ఉద్యోగం, అది నా చేతిలో లేదు, ఉద్యోగం నా చేతిలో లేదు. కానీ మీరు టాటాలు బిర్లాలు అయిపోతారంటే నేను ఖచ్చితంగా చేయగలను, మిమ్మల్ని గ్యారంటీగా చేయగలను. కానీ దానికి పడాల్సిన కష్టాలు పడాలి. కానీ ఉద్యోగం కోసం మీరు హైదరాబాద్ చుట్టూ తిరగగలరు, ఎంపీల చుట్టూ తిరగగలరు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగగలరు, దానికి లంచాలు ఇవ్వగలరు. కానీ ఈ టాటా బిర్లాలు అవటానికి కావాల్సినటువంటి పెట్టుబడి మీరు పెట్టలేరు. ఏం పెట్టుబడి పెట్టాలి? మీ కాలము, మీ శ్రమ. ధనమే ఒక్కలే, ధనం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోక్కర్లే. శ్రమ, సమయాన్ని ఉపయోగించి మనిషి ఎన్ని మ్యాజిక్లైనా చేయగలడు. కానీ మీ లక్ష్యాలు రాగానే అడిగినందుకే మిమ్మల్ని, మీ లక్ష్యాలు ఏంటని, మీరు చెప్పినటువంటి లక్ష్యాలకి నా దగ్గర ఆన్సర్ లేదు. నువ్వు బీఈడీ అవుతానంటావు, బీఈడీ అయ్యాక నీకు జాబ్ గ్యారంటీయా? నేను ఇవ్వలేను. ఇంజనీరింగ్ చదువుతావు, ఇంజనీరింగ్ చదివాక నీకు జాబ్ గ్యారంటీయా? గ్యారంటీ లేదు. కానీ నేను చెప్పినటువంటి విధానాలు మీరు అనుసరిస్తే, ఒక వారం రోజుల్లో కనుక మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చేసుకోగలిగితే, ఓ అద్భుతమైనటువంటి ఎంపైర్కి, మీ యొక్క ఎంపైర్కి, ఎంపైర్ ఎలాంటిదో నేను చెప్పాను కదా, అశాశ్వతమైనటువంటి ఇదైనా మీ యొక్క పేరు చిరస్థాయిగా ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకి మీరు బీజారోపణ చేసుకోవచ్చు ఈ వారం రోజుల్లోనే. కానీ వారం రోజుల్లో మీరు చాలా కష్టపడాలి. ఒక అరగంట ఇప్పుడు చెప్పాను కదా, మీరు డిస్కస్ చేసుకోండి. అది డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తా. మీరేం డిస్కస్ చేసుకున్నారో అందులో పీకి పీకి పెడతాను నేను. మీరు కాదు, మీ డిస్కషన్ చాలా మంచిది, నేను పీకలేని పరిస్థితి తీసుకురావాలి. మీరు ఏంటి నేర్చుకోమని చెప్తున్నాను, మీ యొక్క శ్రమ, మీ యొక్క సమయము. నేను తెలివితేటలు కూడా అడగటంలే, నేను రెండే అడుగుతున్నాను. మీరేం చేయాలంటే మీ యొక్క శ్రమ, మీ యొక్క సమయాన్ని పరిపూర్ణంగా ఇవ్వగలరా? ఇవ్వగలిగినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోదలుచుకున్నారు? నేను ఇంజనీర్ అయిపోదాం అనుకుంటున్నాను, నేను ఫలానా చోట జాబ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇది కావాలనుకుంటున్నాను, నాకు అది కావాలనుకుంటున్నాను అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ పరిస్థితుల్ని ఎదిరించి శాశ్వతమైన, ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, ఓ టాట, ఓ బిర్లా, ఇంకా అలాంటి పేర్లు ఏమైనా ఉన్నాయా? ఇండియాలో మనకు దొరకటంలే. అంచేత మనకి కావాల్సినంత ఫీల్డ్ ఉంది, అందుకు నేను చెప్పింది. అది అలా ఆలోచించే వాళ్లే లేరు ప్రపంచంలో ప్రస్తుతం, లేరు. అంచేత ఎవడు మొదలు పెడితే వాడికి అదృష్టం ఇప్పుడు. కానీ నాలాంటి వాడు ఇంకోటి కూడా బయలుదేరుతాడు, ఇంకా వాడు అంత బురకెక్కిస్తాడు ఈ విషయాన్ని చూడు మీకు పోటీకి. అప్పుడేమవుతుంది, జాబులు వద్దంటారు, జాబులు వద్దని ఇంకా వాళ్ళు పెట్టుకోవడం మొదలు పెడతారు, అప్పుడు మీకు పోటీలు వస్తాయి. మరి ప్రస్తుతం మాత్రం రెండే పేర్లు నాకు తెలుస్తున్నాయి. ఆంధ్రాలో అసలు అలాంటి పేరు ఏదైనా ఉందేమో నాకు తెలియదు. టాటా బిర్లా టైప్ లో ఉందా? రామోజీరావు, ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా వెళ్తున్నాడుగా. మీరు అడగవచ్చు, చాలా ఓపెన్ ఫీల్డ్ ఉంది. ఒక వ్యక్తి ఎంతమంది క్యాటర్ చేయగలడు? ఏమీ క్యాటర్ చేయలేడు వాడు. ఇది అర్థమైంది కదా. ఇదేంటి భౌతికంగా మీరు సాధించదలుచుకున్నది, ముందు అది ప్లాన్ చేసుకోండి. గ్యాప్ రైట్, అది మీరు చేసే ప్రతి వస్తువు అంత నీట్గా ఉండాలి. ఇది ఇలా పెడితే తప్పు, ఇది ఇలా ఉంటే కరెక్ట్, ముందు అది అలవాటు చేసుకోండి. ఆర్గనైజేషన్
ఎవరు స్టార్ట్ చేస్తారు? నువ్వే మొదలెడతా. అది ఉందా అది మనస్సులో? వాళ్ళకు ఉంది కనుక అదేదో కరెక్ట్ అనుకోకు, నేను వాళ్ళని తిట్టొచ్చు తర్వాత, నువ్వే కరెక్ట్ ఏమో అని చెప్తే నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఉంటే తప్పు లేదు అందువల్ల. రైట్, టెక్నికల్ గా ఆలోచన సరళిలో తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే సమాజానికి ఉపయోగపడాలి. ఏ విధంగా ఉపయోగపడాలి సమాజానికి? మీరు ఎవరైనా ఇంతమంది ఋషులు వచ్చారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను ఇచ్చే ప్రశ్నలని. ఋషుల యొక్క సామర్థ్యం మీద మనకి డౌట్ లేదు కదా, కనీసం మిగతా వాళ్ళకి డౌట్ ఉంటే ఉండొచ్చు, మనకి డౌట్ లేదు. విదేశాలలో అక్కడ కూడా అనేక మంది మహనీయులు సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళకు వచ్చిన ఫలితం ఏంటి? గుండు దెబ్బలు, సిలువలు వేయటాలు, అంతేగా. చివరికి ఇప్పుడు ఆ ఋషుల యొక్క పేర్లు కూడా మనం మర్చిపోయాం. ఏదో చేశారట విశ్వామిత్రుడు. ఏం చేశాడు? ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అడిగాం అనుకో, ఏమయ్యా విశ్వామిత్రుడు ఏం చేశాడు? గాయత్రి మంత్ర ద్రష్ట అంటాం. విశ్వామిత్రుడు ఒక్కడైనా గాయత్రి మంత్ర ద్రష్ట? ఖచ్చితంగా విశ్వామిత్రుడు ముందు విశిష్టుడు ఉన్నాడు, అంతకుముందు ఇంకా చాలామంది ఉన్నారు. మీరు ఎక్కడ మన ఆలోచనలు తప్పుదోవ పడ్డాయో ఆలోచించుకోండి. మీరు సమాజాన్ని మార్చలేరు, సమాజాన్ని ఎవరు మార్చలేరు. ఎందువల్ల? ప్రశ్న అది వేసుకోవాలి. మరి సమాజాన్ని మనం మార్చలేము అని ఎప్పుడైతే మీరు అన్నారో, మరి ఈ గందరగోళం అంతా ఎందుకు? మీరు ఇక్కడున్న ఈ రెండు రోజులు మూడు రోజులు మాకు తెలియదు మీరు ఎన్ని రోజులు ఉండటానికి వచ్చారు, కానీ ఉండటానికి వచ్చినప్పుడల్లా మీరు కొన్ని చాలా పటిష్టమైనటువంటి సమాజంలో లేనటువంటి ఆలోచనలను మీతో పాటు తీసుకునేళ్ళాలి. ప్రస్తుతం నేను మీకు మొదట చెప్పినటువంటి ఆలోచనలు ఏంటి? సమాజంలో మీరు ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నా ఎంత నీచ స్థితిలో ఉన్నా మీరు ముందు బాధపడకండి. ఇందువల్ల ఇది అశాశ్వతము. ఉదాహరణ ఇచ్చే చెప్పాను కదా, నేను మా నాన్నగారు ఒకసారి నేను కెమిస్ట్రీ లెక్చర్ ఇంటర్వ్యూకి వైజాగ్కి వెళ్ళాం. నాన్నగారి యొక్క క్లాస్మేట్ అక్కడ ఉన్నారు అని తెలుసు. స్టేషన్లో దిగి ఫోన్ చేశాం. రాత్రి 8:30 మేము వైజాగ్ ప్లాట్ఫామ్ మీద దిగి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదు. సరే ఇంకో నెంబర్కి ఫోన్ చేశాం. వాళ్ళు ఏదో ఊరు వెళ్ళారండి, ఇల్లు లాక్ వేసింది. సరే మేము ఇలా వచ్చాం. అంటే మా ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏదైనా మా ఇంటికి రమ్మంటారేమో, ఉంటే రాత్రి పడుకోవచ్చు, నెక్స్ట్ డే ఇంటర్వ్యూ. కుదరలేదు. ఏదో రెండు హోటల్స్ ఏవో చెప్పారు, దాస్ ప్రకాశ్ ఏదో ఉందని అది ఇప్పుడు గుర్తులేదు. ఎప్పుడో 84లో 86లోనో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే నో రిజల్ట్. జాగా లేదు, మీరు ఏమనుకున్నారో ఏంటో, అలాగా ఆశామాషిగా వచ్చేస్తామంటే ఇస్తామా ఏంటి మీకు, ఏమన్నాం. సో నేను నాన్నగారు స్టేషన్లోనే పడుకున్నాం నేల మీద. అందుకంటే చేసేది ఉంది, అక్కడ ఆయన ఫ్రెండ్ ఉన్నారు కదా అని పక్క బట్టలు అవి కూడా ఏం తీసుకెళ్ళలే. ఇంతకంటే విచారించాల్సిన విషయమా, దుఃఖించాల్సిన విషయమా? విచారం లేదు, దుఃఖం లేదు. ఇంచేత దుఃఖం లేదు? ఎలాగో రేపు ఆ ప్లాట్ఫామ్ మీద ఉండవు, ఇక్కడ కూడా ఉండవమ్మా. మా అవుతూ 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, 70 ఏళ్ళు ఉంటాం. ముందు ఆ మానసిక స్థితి మీరు తెచ్చుకోలేకపోతే నేను చెప్పేది ఏది మీ దొరకెక్కదు. అది సత్యమైనటువంటి మానసిక స్థితి. ప్రకృతిలో ఏది శాశ్వతము కాదు. ఆఖరికి మీ శరీరమే శాశ్వతం కాదు. చిన్నప్పుడు ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, ఇంకొన్నాళ్ళు పోయాక ఇంకోలాగుంటుంది. ఇది ఫిలాసఫీ కాదు, వేదాంతం అంతకంతే కాదు, ఫ్యాక్ట్. సంబంధ బాంధవ్యాల గురించి కూడా నేను చెప్పాను కదా, ట్రైన్లో మనకి రకరకాల పరిస్థితులు వస్తాయి. ఆవిడో ఇలా తగిలితే మనం తిడతాడు, ఇంకా వాడిని వ్యసయించుకుంటాం మనం, వాడి దగ్గరగా కూర్చోం. ఆ ద్వేషం ఎంతసేపు ఉంటుంది, ఆ జర్నీ అంతా ఉంటుంది, అంతేగా. తర్వాత గుర్తు కూడా ఉండదు మనకి. అంతేత ఇది ముందు అర్థం చేసుకోండి. జీవితంలో ఈ మానసిక స్థితి మీకున్నటువంటి కష్టాలు కానీ, మీకున్నటువంటి దుఃఖాలు కానీ, మీకున్నటువంటి సుఖాలు కానీ ఏవి శాశ్వతము కాదు. ఉన్న వనరులు ఉపయోగించుకోండి. చెప్పాం కదా చాలా వనరులు ఉంటాయి, ఒక్కొక్కసారి రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుంది. నా మణికుమార్ చెప్పాడు ఒకసారి, మోటార్ సైకిల్ రోడ్డు మధ్యలో ఫెయిల్ అయింది, పేమెంట్ మీద పడుకున్నాడు. ఏం బాధపడలేదు పడుకోవటానికి, లేకపోతే మోటార్ సైకిల్ ఎవడో తీసుకుంటాడు. ఇంతకీ పేమెంట్ మీద పడుకోవటం రైతా తప్ప. ముందు ఈ మానసిక స్థితి నేను ఇమీడియట్ గా తెచ్చేసుకోవచ్చు, దీన్ని మీరేం కష్టపడక్కర్లే. ముందు ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది, మీ జీవితాలలో మీరు ఉన్నటువంటి పరిస్థితులు అంతే అవి, దాన్ని మీరు ప్రస్తుతం మార్చుకోలేరు, అవి ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. రెండోది సమాజాన్ని ఉద్ధరిస్తాము అనేటటువంటి మాట మర్చిపోండి, మీరు పూర్తిగా మర్చిపోండి. సమాజాన్ని మీరు ఉద్ధరించలేరు. ఓ విశ్వామిత్రుడు ఉద్ధరించలేదు, ఓ శ్రీరామ శర్మ ఉద్ధరించలేకపోయాడు, ఓ క్రైస్ట్ ఉద్ధరించలేకపోయాడు, ఓ సత్సాయి బాబా ఏం ఉద్ధరించాడు, ఉన్నాడుగా మన మధ్యనే. చెప్తా అది మీకు కాదమ్మా చెప్పేది, యూపీ చెప్తున్నాను, వీళ్ళు తప్పుదారులు పడకుండా. అంచేత సమాజ సేవ అనేది మీరు లక్ష్యంగా పెట్టుకోకండి. మరి సమాజ సేవ చేయకూడదు అని అన్నానా నేను? నేను చెప్పింది ఏంటి, సమాజ సేవ మీరు లక్ష్యంగా పెట్టుకోకండి, అది చాలా తప్పుడు లక్ష్యం అది. ఇందువల్ల ఇంతమంది మహనీయులు వచ్చినా సమాజాన్ని మార్చలేకపోయారు. కొంచెం మనం ఆలోచిద్దాం, సత్యయుగం చాలా మంచిది. సత్యయుగం తర్వాత త్రేతాయుగం అంతకంటే కొంచెం చెడ్డది. ద్వాపరయుగం సత్యయుగం కంటే ఇంకా చెడ్డది. కలియుగం పరమ చెడ్డది కదా. కానీ సత్యయుగంలో అసలు రాక్షసులు లేరు, ఉన్నారా? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ సత్యయుగ రాక్షసులేగా, భూమినే చుట్టబెట్టేశాడు వాడు. ఇంకా నయం ఇప్పుడు, అలాంటి వాళ్ళు లేరు. చుట్టబెడదాం అనుకుంటున్నారు కానీ జాత కాదు, అప్పుడు చుట్టబెట్టేశాడు వాడు. అంటే సత్యయుగంలో మరి రాక్షసులు ఉన్నారు, మరి ఎందుకమ్మా సత్యయుగం మనకి? త్రేతాయుగం అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు రావణాసురుడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆయన పేరు ఫేమస్ అయిపోయింది పాపం అమాయకుడు. ఇంకా ద్వాపరయుగం చేత రాక్షసత్వం ఎప్పుడూ ఉంటుందమ్మా. ఏ యుగంలోనూ రాక్షసత్వం లేనటువంటి యుగం ఎక్కడా లేదు, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరి ఈ సమాజాన్ని మార్చడం అనే గందరగోళం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు దాన్ని ఆదర్శంగా పెట్టుకోమని అంటున్నారు? ఎందుకు ఈ గందరగోళం అంతా? అది మీరు ఆలోచించండి. అది మీరు ఆలోచించగలిగితే ఆ ఋషుల కంటే మీరు చాలా ముందుకు వెళ్ళిపోగలరు. ఇప్పుడు ఈ యుగంలో, ఈ రాబోయేటటువంటి 2-1.5 సంవత్సరాలలో మీరు చాలా ఎత్తుగా ఎదగలరు. మాకు అవకాశం లేదు ఇంచంటే, మేము డౌన్ ద హిల్, మీరు అప్ ద హిల్. కానీ ఈ అవగాహన లేదనుకోండి, అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఈ అవగాహన చెప్పేటటువంటి పరిస్థితులు కల్పించబడటం లేదు. అందుకు ఈ క్లాసులు తీసుకునేది. సమాజము అనేటటువంటిది పృథ్వీ మీద మనకి ఎలాగైతే కాలేజెస్ ఉన్నాయో అలాంటి ఒక స్కూలు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నావు, ఆ ఎలిమెంటరీ స్కూల్ని నువ్వు యూనివర్సిటీగా మార్చేస్తానంటావు. మార్చేస్తే ఆ ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడికి వెళ్తుంది? అది యూనివర్సిటీగా మారిపోతుంది. కానీ ఎలిమెంటరీ స్కూల్ యొక్క ఆవశ్యకత ఉన్నదా లేదా? ఖచ్చితంగా నిరంతరం ఉంటుంది. అంచేత పృథ్వీ ఉన్నంత వరకు సమాజం ఇలాగే ఉంటుంది. ఇంచేత సమాజము పృథ్వీ మీద ఉన్నటువంటి ఒక స్కూల్. ఆ స్కూల్ని నువ్వు మార్చేసావు అనుకో, యూనివర్సిటీ చేసావు స్కూల్ నుంచి, అప్పుడు ఆ స్కూల్ ఇంకో పేరుతో ఉంటుంది. అక్కడ ఉండదు, ఇంకో పృథ్వీ గ్రహం ఉంటుంది, ఆ పృథ్వీ గ్రహం మీద ఆ స్కూల్ ఉంటుంది. అంచేత స్కూల్ కాదు మార్చాల్సింది, మీరు మారాలి. మీరు మారిపోతే మీరు స్కూల్లో ఉండక్కర్లే. ముందు ఆ అవగాహన తెచ్చుకోండి, స్కూల్ మారదు, ఇది ఇలాగే ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, మీరు మాత్రమే ఎందుకు వినాలి? మిగతా వాళ్ళందరూ వినొచ్చు కదా, ఈ కాలనీలో ఇంతమంది ఉన్నారు కదా, మీరు ఇంటి పిచ్చేవాళ్ళలాగా ఒంగోలు నుంచి వచ్చారు, మారాలి అనుకుంటున్నారు కనుక మేము మారం. ప్రపంచంలో ఎవడూ మార్చలేడు. అంచేత మారాలి అనుకున్న తర్వాత మీరు దయచేసి ప్రపంచాన్ని మార్చడానికి ట్రై చేయకండి, మీరు మారటానికి ప్రయత్నించండి. కానీ మనం మారటానికి ప్రయత్నించినప్పుడు మనం ఉన్న చోట కాస్త శుచిగా పవిత్రంగా ఉంచుకుంటే చాలు. స్టూడెంట్గా ఉన్నావు, నీ గదిలో మౌనంగా ఉంటే చాలు. ఊరంతా మౌనం అయిపోవాలంటే అసంభవం, అది నువ్వు చేయలేవు. అది ఆ కండిషన్ ఎప్పుడు వస్తుంది? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అయిపోయారనుకోండి,
అప్పుడు వస్తుంది. కానీ ఊళ్ళో ఉందామని అందరూ ఇందుకు స్టూడెంట్స్ అవుతారు ఎవరు కదా, చెప్పింది అర్థమైంది కదా. అంతే సమాజ సేవ అనేటటువంటి లక్ష్యాన్ని విరమించుకోండి, చెప్పినవి చాలా జాగ్రత్తగా బ్రతకెక్కించుకోండి. మరొక ఇతరులకు మనం చెప్పాలా చెప్పక్కర్లేదా, కంబైన్ స్టడీ లాగా ఇతరులకు చెప్పండి, అది వాళ్ళ కోసం కాదు మన కోసం చెప్పుకుంటున్నాం అన్నది గుర్తుంచుకోండి. కానీ ఒక్కొక్కసారి నాకు చాలా అనుభవం, తెందుల్కర్ కాదు ఆవిడ వచ్చేవాడు మా ఇంటికి మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి. నేను అతనికి మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని, అతనికి మ్యాథమెటిక్స్ లో 90 మార్క్స్ వచ్చేవి. నేను చెప్పాను కదా నాకు అద్భుతమైన మార్కులు వచ్చేవని, గ్రేస్ మార్క్తో పాస్ అయ్యేవాడిని. ఒక్కొక్కసారి అది జరగవచ్చు, మీరు చెప్పినటువంటి మాటలు విని ఒకడు ముందు గడిపోవచ్చు. ఓకే, తప్పేం లేదు కదా, చెప్పటంలో తప్పేం లేదు. కానీ ఇది చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మీరు నేను మీతో కోరుకునేది ఏంటో చెప్తున్నాను కదా, మీ జీవితంలో మీ మొదటి లక్ష్యం ఏమవ్వాలి అంటే మీరు ఇతరుల మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా, కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా, మీరు కొన్ని వందల మందికి ఆధారం ఇవ్వగలిగేటటువంటి స్థితి ఎదగాలి. అది మొట్టమొదట మీరు పెట్టుకోవాల్సినటువంటి లక్ష్యం. దానికి పేరు ఏమైనా పెట్టుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. తప్పు ఎక్కడ చేస్తున్నారు, మీరు ఉద్యోగం చేస్తే పరీక్ష పాస్ అయ్యారు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వటం లేదు, చాలా అభావ గవర్నమెంట్. మీరు ఇవ్వండి చూస్తాను ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు మీకు. మీ ఆలోచన విధానంలో తప్పు ఎక్కడుంది, నేను అక్కడ మాట్లాడుతూ ఉంటే చెవుల్లో పడిన 2-3 ముక్కలు అది అంటే నేను సందర్భం లేకుండా విన్నాను కనుక అది ఎంత కరెక్ట్ నాకు తెలియదు. ఉద్యోగం ఉంటే కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా మనం ఇక్కడికి వచ్చేయచ్చు కదా, ఉద్యోగం ఉంటే గ్యారంటీగా మీరు ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు కాదు. నేను చెప్పింది రైటా మీరు చెప్పింది రైటా ఆలోచించుకోండి. అంటే నువ్వన్న మాటలు వింటున్నా నేను, అది నాకు తెలియదు నువ్వు ఏ సందర్భంలో చెప్పావు, కానీ నేను చెప్పిన ఉద్దేశమే కరెక్ట్ అవుతే మీరు వచ్చి ఉండేవాళ్ళు కాదు మీకు ఉద్యోగం ఉంటే కాదా. ఇంకేత ఉద్యోగం ఉందిగా ఇంకెందుకు రారు. అందుకని నేను ఎప్పుడూ అడ్వైజ్ ఇస్తాను, అసలు ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. మీరు చాలా ఖచ్చితంగా కుండ బదలగొట్టినట్టు చెప్తున్నాను యూత్ కి, మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. మీరు చదువు మానేస్తే మానేయండి, నాకేమి అభ్యంతరం లేదు. ఆ ధైర్యం ఉంటే ఈ గుంటూరులోనే ఇన్కమ్ ట్యాక్స్ 5 కోట్ల రూపాయలు కట్టేవాడు నాకు తెలుసు. అతని దగ్గర MBA పాస్ అయ్యి MTECలు పాస్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. 6 ఏళ్ల కిందట అతను నా దగ్గరకు వచ్చాడు. లేకపోతే ఒక విచిత్రమైనటువంటి సందర్భంలో టీటీడీ కళ్యాణ మండపంలో నేను మెడిటేషన్ క్లాసెస్ ఇలాగే కండక్ట్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు హిందూ ధర్మరక్షణ సంస్థ అని తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర నేను చెప్తూ ఉండేవాళ్ళని వాళ్ళకి. వచ్చాడు అతను, పక్కన ఎక్కడో నుంచి వింటున్నాడు. ఈ రంగుల గురించి చెప్తున్నాను నేను, ఈ రంగు దీనికి ఉపయోగపడుతుంది, ఈ రంగు దానికి ఉపయోగపడుతుంది, దానికి ఉపయోగపడుతుంది అన్నాడు. నించున్నవాడు కూర్చున్నాడు, అతను కూడా చూడలేదు నేను. ఇప్పుడు మన సదానుమూర్తి గారు వాళ్ళు వచ్చినట్టే మధ్యలో వచ్చారు, నించున్నవాడు కూర్చున్నాడు, అంతా అయిపోయినంత వరకు శాంతంగా కూర్చున్నాడు. ఒకసారి నాతో పాటు వస్తారా అన్నాడు, తీసుకెళ్ళాడు. చిన్న ఈ పాత్ర గది ఉంది, ఆ గదిలో అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమో ఉన్నాయి, బిజినెస్. చిన్న గది ఇంతే. ఇప్పుడు ఆ వ్యక్తి ఏదో మాటల సందర్భంలో చెప్పాడు, నేను 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఎందుకని, నా అల్లుడి చేత నేను ఇంకో ఇండస్ట్రీ పెట్టించాను అని, రంగుల ఉపయోగం ఉపయోగించుకుని. అతను చదివిన చదువు 5వ క్లాసు. అతని దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, ఈ MBAలు అది చదివి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే అసలు మీ మానసిక భ్రష్టత అర్థం అవ్వాలి యూత్ కి. మీరు అర్థం చేసుకోవాల్సింది కొంచెం కటువుగా మాటలు ఉన్నా అది మీకు అర్థం అవుతే మీరు లేచిపోతారు. బిజినెస్ మేనేజ్మెంట్, హౌ టు డూ బిజినెస్, హౌ టు ఆర్గనైజ్, మీ జీవితాన్ని మీరు ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నారు. ఇందువల్ల ఇక్కడ తల్లిదండ్రుల తప్పు ఉంది బాగా. ఇంకంటే తల్లిదండ్రులు కనుక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నుంచొని ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా నుంచొని ఉండేవారు.
వాళ్ళ దగ్గర నుంచి ఏమో ఆశించకండి, మీరు వాళ్ళు డబ్బిస్తారనో ఇదిస్తారనో, వాళ్ళు చేసే తప్పు ఎక్కడా అంటే మీరు ఉద్యోగం చేస్తేనే మంచిది అని బుర్రకెక్కిస్తారు. అది ఎప్పుడైతే ఆ విషయం మీ బుర్రకెక్కుతుందో, ఇంకోటి ఇలాంటివి చెప్పాడు అనుకోండి, మాకు సహాయం ఎవరు చేస్తాడు మాస్టర్? మా నాన్నగారు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఈ నిర్మా కంపెనీ వాషింగ్ పౌడర్ వాడు బకెట్లో పెట్టుకుని ఇవి C-138 నన్న నీ అక్కడికి వచ్చేవాడు వాడు, గౌన్స కట్టేసుకోవటం, మా వాషింగ్ పౌడర్ ఎంత బాగుందో తెలుసా అంటాం, బట్టలు ఉతికేసేయడం వెళ్ళిపోవటం వాడే. ఇప్పుడు ఇప్పుడు వాషింగ్ పౌడర్కి మార్కెట్ లేదు మాస్టర్. ఆవిడ చెప్పాడు నీకు వాషింగ్ పౌడర్కి మార్కెట్ లేదని, ఇంకోళ్ళు 80,000 వాషింగ్ పౌడర్స్ వచ్చినా మార్కెట్ ఉంది. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను, కానీ అలా మీరు వెళ్ళి చేయగలరా? నేను ఆఫీస్ ఏసీ పెట్టుకుంటా మాస్టర్, ఫోన్లు ఉండాలి, మేము ఫోన్లు మీద చెప్తాం, రావు, కష్టపడాలి. తమాషా ఏంటంటే ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాడు ఏ వ్యాపారం అయితే చేస్తున్నాడో, నేను మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అదే వ్యాపారం మొదలెట్టినటువంటి వాడు మా హెడ్ అప్పుడు. అతను ఇతను ఒకేసారి వ్యాపారం మొదలెట్టాడు. అతను సైకిల్ మీద ఆ వస్తువు అమ్మేవాడు, తిరిగి సైకిల్ మీద ఒక్కడే. అతని భార్య ఆ పదార్థాన్ని తయారు చేసేది, రాత్రల్లా నిలుకుని ఈయన పొగలల్లో తిరిగేవాడు. అసలు ఇద్దరికి మాట్లాడేవి కాదు, ఆవిడ రాత్రంతా అదే పనే, ప్యాకింగ్ చేయటం అది చేయటం, ఈయన పొగలంతా తిరుగుతూ ఉండటమే. అదే బిజినెస్ మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కూడా పెట్టాడు. మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుడు, ఇందులో హెడ్ గారు. ఇప్పుడు ఏమవుతుంది, పెన్షన్ డబ్బులు వస్తాయా రావా అని వెళ్ళాడుతున్నాడు. అతను 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. ఆ దమ్ము ఉంటే మీరు ఇక్కడికి రండి. ఇంకో మార్గం మాత్రం నేను మీకు షార్ట్ కట్ అని చెప్పలేను నేను. అయితే షార్ట్ కట్లు లేవమ్మా జీవితంలో, నో షార్ట్ కట్స్, ముందు కష్టపడాలి మీరు. కానీ ఈ కష్టపడదలుచుకున్న వాడికి నేను రెండే అడిగాను కదా, శ్రమ సమయము, ఇంకేమీ అక్కర్లేదు. మీరు డబ్బులేం పెట్టుబడి పెట్టక్కర్లే. ఇంచంటే లేజీ బగ్గర్స్ కావాల్సినంత మంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళ లేజినెస్ కి ఇంకాస్త ఆహుతి మీరు వేస్తే చాలా, అదే పెట్టుబడి. అర్థం కదా? ఇంచేత ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ పాయింట్ వైజ్ గా ఎవరు చెప్పగలరు? మొట్టమొదటి నుంచి ఇంతవరకు పాయింట్సే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లే. మొట్టమొదటి ఏం చెప్పాను నేను, ఈ జీవితము అశాశ్వతము. ఆ మానసిక స్థితి మీకు లేకపోతే మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. ఈ జీవితం నుంచి మీరు పారిపోవాలనుకుంటే పెనం మీద నుంచి నిప్పులో పడ్డ వాళ్ళు అవుతారు. మీరు ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి పారిపోకండి. దానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక లాజిక్ నేను తర్వాత చెప్తాను. నేను ప్రిన్సిపల్స్ మాత్రం చూడండి. ఒకటి, పరిస్థితుల్ని ఎదిరించి పారిపోయిన వాడు ప్రతి చోట కష్టాలు వస్తే పారిపోతాడు కదా, సింపుల్ లాజిక్ అది. ఒకసారి పారిపోవటానికి అలవాటు పడ్డవాడు రెండోసారి పారిపోతాడు, మూడోసారి పారిపోతాడు, దాని తర్వాత చాలా కష్టం, ఏ గురువు వాడిని హెల్ప్ చేయలేడు. పారిపోకండి, నాకు శరీర ఆరోగ్యం బాగలేదు, నాకు తల్లిదండ్రులు నన్ను కష్టపడుతున్నారు, లేకపోతే నాకు అసలు ఇంట్లో సుఖం లేదు, ఏమీ లేకపోయినా అదే కరెక్ట్. మీకు తర్వాత తర్వాత మీకు చెప్తాను అది ఎందుకు అదే కరెక్ట్ అయిందో, తర్వాత అర్థమవుతుంది మనకి. ప్రస్తుతం అదొక్క పాయింటే డిస్కస్ చేయకండి, ఎందుకు అదే కరెక్ట్ మాస్టారు అని. ఇది మాత్రం ఇంకా డిస్కస్ చేసుకోండి. ఏంటి, ఒకవేళ ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని మీరు ఎదుర్కోకుండా పారిపోతే, చాలా మంది చాలా చోట్ల ఈ చాలా కామన్ గా నేను వినేదంటే ఇంతకంటే చచ్చిపోవటం మేలు అందరూ కాదు, ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి మీకు. అది చాలా జాగ్రత్తగా బుర్రకెక్కించుకోండి. ఫస్ట్ టైం పరీక్షకి అపేర్ అయినప్పుడు నువ్వు అటెంప్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా సెకండ్ టైం అంత ఈజీగా అటెంప్ట్ చేయలేవు, థర్డ్ టైం ఇంకా పరీక్ష అటెంప్ట్ చేయలేవు. మరి బెటర్మెంట్ రాసేవాళ్ళు వాళ్ళు మొదటి అటెంప్ట్ సాధించి అంతకంటే ఎక్కువ తేవటానికి చేసే బెటర్మెంట్, అది వేరు. అక్కడ ఉద్దేశమే వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లే వేరు. అంటే ఇది పాయింట్ అర్థమైంది కదా. మొట్టమొదట నేను చెప్పింది ఏంటి, సుఖమైనా దుఃఖమైనా అశాశ్వతమే. సుఖంగా ఉన్నారంటే ఖచ్చితంగా దుఃఖం వస్తుంది, దుఃఖం ఉందంటే గ్యారంటీగా సుఖం వస్తుంది. అంచేత ఇప్పుడు మీరు దుఃఖంలో ఉంటే ఆనందించాలి, ఇంకేంటే సుఖం వస్తుంది కనుక. సుఖం వచ్చిన దగ్గర నుంచి మీకు టెన్షన్ ఉంచేత అంతేత ఇంకా దాన్ని వదిలేద్దాం మనం. ఇంకేంటే అది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటే మనం చేయగలిగేది ఏం లేదు. అక్కడ ఏం చేయగలము, మనకి చేతనైనంత వరకు దాన్ని బ్యాలెన్స్ చేసుకుందాం. చేతనైనంత వరకు చేతకాన్ని భరించేయటమే, ఇంకా దాన్ని మర్చిపోదాం. రెండోది ఏం చెప్పాను నేను మీకు, సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించకండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఉద్ధరించుకోవడానికి ప్రయత్నంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి మీరు ఏ విధమైనటువంటి పనులు చేయగలరు దాన్ని మీరు నిర్ణయించుకోండి. ఇది ఇంకా మీ నెక్స్ట్ డిస్కషన్ టాపిక్. దీని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 8 గంటలకు కూర్చుంటాం మనం. అంతవరకు ఇదే డిస్కషన్. మీది మీ భోజనానికి వెళ్ళినా దానికి వెళ్ళినా ఇవే మాట్లాడుకోండి. కానీ చెప్పిన విషయాలు అర్థమైంది కదా, నేను చాలా బాధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అన్నది మర్చిపోండి. అది కామన్ ఫ్యాక్టర్, దాన్ని మనం ఏం చేయలేం. ప్రస్తుతం మీరు ఉపయోగపడలేరు. చాలా మంచిది, చాలా మంచిది, అవసరం లేదు. నేను నాకు ఇదేం అక్కర్లేదు, నా నీడ్స్ సరిపోయేది చాలు అనుకుంటే ఆగిపో అక్కడ. తర్వాత ఏం చేస్తావని, నీ నీడ్స్కి ఎంత కావాలి, రోజుకి 2 రొట్టె ముక్కలు ఉంటే చాలు టెక్నికల్గా, ఆ 2 ముక్కలు అడుక్కుంటూ వచ్చేస్తుంది. చెప్పునా, అదే భారతీయ యోగులు చేసేది. ఇందులో ఇదంతా ఎలాగో పోతుంది కదా. ఋషులు వాళ్ళు, సిద్ధి సాయి వాళ్ళు అంతేగా చేశారు. దానికి నాకు కావాల్సిన ఒక గుడ్డ పీలిక, రోడ్ల మీద పడిన 4 గుడ్డ పీలికను ఎత్తుక్కొని కుట్టేసుకుంటే వచ్చేస్తుంది. ఆహారము 4 ఇళ్లని అడుక్కుంటే ఎవడో ఒకడు ఇస్తాడు, ఒకడు చీపో అంటాడు, ఇంకోటి ఇస్తాడు. తర్వాత అంతా ఆయన సాధనకు ఉపయోగించుకున్నాడు. కానీ ఆయన సాధన ఎవరికి ఉపయోగపడలే. ఆయన చాలాసార్లు చనిపోయేటప్పుడు కూడా ఏం చెప్పాయంటే, నేను ఏది ఇద్దాం అనుకుంటున్నానో అది ఎవడు అడగటం లేదు, ఏమడుగుతాడో రేపు పగిలిపోయి అడుగుతున్నావు. ఈ అశాశ్వతమైన వాటిని ఇందాక నేను చెప్పాను కదా, ఇటార్సిల నేను భూమి కొన్నట్టే ఉంటుంది. సవగ్గా దొరుకుతుంది కదా అని భూమి కొనుగుతాయి. ఇటార్సిల భూమి కొంటే నాకేం లాభం. అంచేత యోగి అవ్వాల్సిన నిర్ణయం అయితే అసలు ఆ కరెక్ట్ నిర్ణయం అది. ఈ చోట అమ్మ అవధూతలు వాళ్ళు ఉన్నారు కదా, అలా మారిపోవచ్చు. దానికి కూడా నేను ఓటు వేస్తాను.